भगवते वासुदेवाय श्री भागवत महात्म्यं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रुधासुतं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रुदासुतं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रुदासुतं
ई श्लोकमु मोत्तं मन सिलबस् अन्नदि मात्रं मीरु मर्चिपोवद्दु बीज रूपंलो మొత్తము భాగవతం యొక్క రహస్యం ఇందులో ఉంది. నారాయణం వ్రజప్రియం ద్వైపాయనం హృదాసుతం. హృదాసుతం స్థితిలో ఉన్నటువంటి మనము అంటే హృదయ చేతనత్వంలో హృదయ గ్రహానికి సంబంధించినటువంటి కోరికలతో మాత్రమే జీవించేటువంటి వాళ్ళు. ద్వైపాయనం, ఇంకో జగత్తు కూడా ఉంది అని తెలుసుకుంటూ. వ్రజప్రియం, వ్రజ అంటే టు గో అని కూడా అర్థం ఉంది, ఒక చోటకి వెళ్లేటటువంటి కూడా అర్థం ఉంది. నారాయణం, నారాయణ తత్వం గురించి చెప్పుకుంటున్నాం కనుక ఈ నాలుగు స్థితులకు మిమ్మల్ని ఈ భాగవతం క్రమక్రమంగా తీసుకెళ్తుంది. నిన్న మొన్న మనం చదువుకున్న దాంట్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మొత్తము భాగవతము ఆత్మదేవుని కథ. ఈ ఆత్మదేవుడు ముందు మనస్సుకి లీనమైపోయి మనస్సు యొక్క అదుపాగ్యంలో జీవిస్తూ ఉంటాడు. దాన్ని దుంధిలి అన్నో. ఈ మనస్సుకి పిల్లలు పుట్టాలి అని కోరిక, కానీ ఆత్మదేవుడికి పిల్లలు పుట్టరు. ఆత్మకి మనస్సుతో పిల్లలు పుట్టరు, ఎప్పుడూ జరగదు, అది అసంభవం. మనస్సు వేరే, ఆత్మ వేరే, అంటే ఆత్మదేవుడికి పిల్లలు పుట్టరు. ధుంధులికి ఆత్మతో సంయోగం ఉన్నంత వరకు దానికి జీవితం ఉంటుంది తప్ప, లేకపోతే దానికి జీవితం ఉండదు. నేనెవరిని నన్ను ప్రశ్నించుకుంటూ నీ ఆత్మతత్వంలోకి వెళ్ళిపోతే నీ మనస్సు పక్కన పడిపోతుంది అని మహాత్ములు చెప్తూ ఉంటారు. కానీ మధ్యలో ఒక భ్రమ మనకి కలుగుతూ ఉంటుంది. ఆ భ్రమ మనకి రెండు రకాలుగా వస్తూ ఉంటుంది, దుందుకారి గోకర్ణ. దుందుకారి అంటే భౌతిక జగత్తు వైపు తీసుకెళ్లేటువంటి చేతనత్వము, గోకర్ణము అంటే ఉచ్చమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తుకి తీసుకెళ్లేటువంటి చేతనత్వము. మొట్టమొదట మనమందరము కూడా దుందుకారికి వశమైపోయి మళ్లీ మళ్లీ మృత్యువుకి లోనవుతూ ఉంటాం, మళ్లీ మళ్లీ మృత్యువుకి లోనవుతూ ఉంటాం. చాలా అధోగతికి ఎందుకు అనిపిస్తూ ఉంటుంది, మళ్లీ మొదలైపోతూ ఉంటుంది. అలాగే దుందుగారి చేతిలో ఇరుక్కుపోయినటువంటి ఆత్మదేవుడు కూడా నాకు పిల్లలు పుట్టకుండా ఉంటేనే బాగుండు అనుకుంటాడు. కానీ అలా ఎప్పుడైతే అనుకుంటాడో మెల్లిగా వాడిలోనే ఉన్నటువంటి గోకర్ణుడు నిద్రలేస్తాడు. వాడు చెప్తాడు జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలో. ఎలా జీవించాలి? రెండే మార్గాలున్నాయి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గోకర్ణుడు చెప్పేటటువంటి భాగ్యం మెథడ్ ఏంటి అంటే, ఒకటి, నీ దగ్గరికి ఎవరైనా వచ్చినా నీవు ఎవరి దగ్గరికైనా వెళ్లినా అది ఆనందంతో కావచ్చు, బాధతో కావచ్చు, ఉద్యోగ ధర్మంతో కావచ్చు, బస్సులో యాక్సిడెంటల్ గా నీ పక్కన కూర్చున్న వాడైనా కావచ్చు. చాలా సార్లు బస్సులో యాక్సిడెంటల్ గా పక్కన కూర్చున్న వాళ్ల ద్వారా మీ జీవితాలు మారిపోతాయి. అలా మారిపోయినటువంటి ఒక సంఘటన నా జీవితంలో కూడా జరిగిందని మీకు చాలా సార్లు చెప్పాను. శ్రీరామ శర్మ ఆచార్యతో నా పరిచయము బస్సులో అఖండ జ్యోతి మ్యాగజీన్ ఒకటి చేతిలోంచి జారి పట్టడం వల్ల జరిగింది. ఆ మ్యాగజీన్ తీసి ఇచ్చాను, తీస్తూ చూశాను ఏంటో అది, జీవితం మారిపోయింది. అంటే మీ ఉద్దేశం ఆ వ్యక్తి నా ముందు ఉండటం, ఆ క్షణంలో ఆ బుక్ కింద పడిపోవటం కాకతాళీయం అని మీరు అనుకోవచ్చు, నేను మాత్రం అనుకోవటం లేదు. అదే కాకతాళీయం కాకపోతే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను, అదే కాకతాళీయం కాకపోతే ఈ రుణానుబంధాలు కాకతాళీయం ఎలా అవుతాయి? అంచేత మీరు వదిలి పారిపోయారు అనుకోండి, ఏదో ఒకటి కోల్పోతారు మీరు. అంచేత మొత్తం భాగవతం విని వైరాగ్యం తెచ్చుకుని అసలు మాకు ఈ జీవితం ఏమొద్దు, మేము ఇక్కడి నుంచి పారిపోతామంటే మీరు భయంకరమైనటువంటి తప్పు చేస్తున్నారు. కాకతాళీయంగా జరిగిన సంఘటనలే జీవితాన్ని మార్చేస్తూ ఉంటే తల్లిగా తండ్రిగా అత్తగా మావగా రకరకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏవి కూడా కాకతాళీయం కావు, అవన్నీ కూడా రుణానుబంధాలే. రుణానుబంధాలంటే అర్థం ఏంటి? రుణం తీరిపోగానే మరి వాళ్ళు కనిపించరు. బస్సు ప్రయాణంలో ఒక చిన్న యాక్సిడెంట్ లో మీ జీవితాన్ని మార్చేసినటువంటి వాడు మళ్లీ మీకు కనిపించడు. వాడి పని అంతే, ఆ పుస్తకం కింద పడేయటం, నేను దాన్ని చూడటం, చూశాక నేను మారిపోవటం, నేను మారిపోయానని కూడా వాడికి తెలియదు. అలాంటప్పుడు మీరు పిచ్చివాళ్ళలాగా మన జీవితంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలంతా కూడా ఏదో ఒక విశేషమైనటువంటి లక్ష్యాన్ని వైపు తీసుకెళ్తున్నాయని భ్రమ వద్దు. ఇవంతా కూడా రుణానుబంధాలే. ఏంటి రుణానుబంధం అంటే? మీరు ఇవ్వటమైనా ఇవ్వాలి, తీసుకోవటమైనా తీసుకోవాలి. తీసుకోవటం మాత్రమే జరిగిందనుకోండి, ఆ రుణానుబంధం అలాంటిది అనుకోండి, ఇందాక జరిగినట్టు జరుగుతుంది, బస్సులో ప్రమాదవశాత్తు ఇచ్చాడు, ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో నా ద్వారా అతనికి ఏదో పని ఉంటుంది, జరిగి ఉంటుంది. కార్తీక పురాణంలో 30 కథలున్నాయి, 30 అధ్యాయాలున్నాయి, దాన్ని తీరిగ్గా చదువుకోండి. పెద్దదేం కాదు, అది ఒక్కొక్క అధ్యాయం చొప్పున మీరు చదివేసుకుంటూ ఉంటే ఈ నేను చెప్పినటువంటి దానికి అనేక ఉదాహరణలు మీకు కనిపిస్తాయి, రుణ అనుబంధాలు. కానీ మరి తల్లిగాను తండ్రిగాను కూతురుగాను పెళ్లి అవుతున్నటువంటి గాను పెళ్లి అవనటువంటి దాని రకరకాల కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు మీ రుణానుబంధం తీర్చుకోవటానికి వచ్చేటటువంటి పరిస్థితులు మాత్రమే. కానీ ఇది రుణానుబంధానికి తీర్చుకోవటానికి పరిస్థితి మాత్రమే అంటే అప్పు ఎగ్గొట్టొచ్చే ప్రమాదం ఉంది, మరి అది కుదరదు నేచర్ లో. అంచేత మీకు మోహము అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి రోగం పెట్టింది. అది ఉన్నంత వరకు ఎవడు ఎన్ని వెధవ వ్యాసాలు వేసినా పక్కవాడే మన ఒక గట్టోరమైన మాట అంటే సాచి లెంపకాయనా కొడతాం, లేకపోతే మళ్ళా వాడి మొహం చూడం. కానీ మన పిల్లవాడు మన ఏమన్నా మళ్లీ వాళ్ళ మీదకే పోతూ ఉంటుంది మనస్సు. కానీ రుణానుబంధం తెలుసుకుని రుణానుబంధం తీరేంత వరకు మీ మనస్సు పారిపోకుండా ఆ బాధ్యత తీసుకోదలుచుకున్నప్పుడు ఈ మోహం మీకు ఉండదు. అర్థమైంది కదా? ఇది రుణానుబంధం యొక్క పాయింట్. రెండో పాయింట్ మీరేం తెలుసుకోవాలి, ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఇప్పుడున్న స్థాయి కంటే పెద్ద స్థాయికి తీసుకెళ్లటానికి ఒక మెట్టు లాంటి వాడు. అది ఎప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి కూడా టీచర్ అయినా కావచ్చు, వాడు గురువు అయినా కావచ్చు, లేకపోతే మీ దగ్గర పనిచేసేటటువంటి పని మనిషి అయినా కావచ్చు, మీరు ఉపయోగించుకోవటం లేదు. అందరూ అందరిళ్లలోనూ పని మనుషులుగా జారారు. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుందంటే కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటే అసలు ఆ కుటుంబం పని మనిషిదేమో అనిపిస్తున్నారు. పని మనిషి మీద వదిలేసి పిల్లవాడిని వదిలేస్తారు, మొత్తం ఇంటిని వదిలేస్తారు, వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు. ఆ పిల్లవాడు కాని వాళ్లు కాని ఎవరి దగ్గర పెరుగుతారు అంటే పని వాళ్ల దగ్గర పెరుగుతారు. మీరు చెప్పినటువంటి నేను చెప్పినటువంటి సంబంధ బాంధవ్యాలు మీకు అర్థమవుతే మీకంటే ఎక్కువ ఆ పని మనిషితో వాడికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కనుక మీరు అక్కడ వదిలేసుకుంటున్నారు. మీకు నిజంగా సంబంధ బాంధవ్యాలుంటే మీరు వదిలి వెళ్లలేరు. ఇది అర్థం చేసుకోండి. జీవితంలో ఈ రెండు అర్థం అవ్వాలి మీకు, ఒకటి రుణానుబంధము, రెండోది ప్రతివాడు కూడా ఖచ్చితంగా మీకు ఒక పై స్థాయికి వెళ్లటానికి మెట్టు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన తాత ముత్తాతల జీవితాలు ఎలా ఉన్నాయి, అసలు పై స్థాయి ఏంటో తెలియటం లేదు జీవితంలో. బీఏ చదివాక ఎంఏ చదవాలని తెలుసు, కానీ ఒక సంవత్సరం గడిచిపోయింది జీవితంలో, మరి రెండో సంవత్సరం గడవబోతోంది, నేనేం చేసుకున్నాను ఈ జీవితంతో అనే ప్రశ్నే రావటం లేదు మనకి. ఆ ప్రశ్న వచ్చినటువంటి వాడు ధన్యజీవి. మీరు గురువు దగ్గరికే వెళ్లాలని రూల్ లేదు. ఆ ప్రశ్న ఏంటి అంటే, ఇందుకు నాకీ కష్టం వచ్చింది, ఇందుకు నాకీ బాధ వచ్చింది, ఓ సమస్య వచ్చింది, ఉద్యోగం దొరకటం లేదు, పెళ్లి కావటం లేదు అంటే నువ్వు ఎక్కడో ఏదో ఒకటి నేర్చుకోలేదు ఇంకా ఆ కుటుంబంలో. నువ్వు నేర్చుకున్న మరుక్షణం నువ్వు ఆ కుటుంబంలో ఉండలేవు, తోసిపారేస్తారు. అసంభవం అది. ఆ విధమైనటువంటి జీవితం మీద దృష్టికోణము భాగవత మహత్యం మనకి ఇప్పుడు ఇవ్వబోతోంది. ఇవాళ చదువుకునేటువంటి చాప్టర్ లో అది వస్తుంది, అది దృష్టిలో పెట్టుకుని చదవండి. అంచేత మీకు ఏమవ్వాలి, గురువు గారు అయితే శ్రీరామ శర్మ ఆచార్య ఎంత స్థితికి ఆధ్యాత్మిక జగత్తును లాగాడు అంటే, ప్రతిరోజు ఒక కొత్త జన్మ అన్నాడు. అంటే కొత్త జన్మ అంటే మీకు అర్థమవుతుందా ఏంటో, తల్లిదండ్రులు మారిపోవాలి, బంధుత్వాలు మారిపోవాలి, అప్పుడు కొత్త జన్మ అవుతుంది. మీరు చాలా ఈజీగా తలలు ఊపిస్తారు మనకు అర్థమైపోయిందని. కానీ కొత్త జన్మ ఉంది అంటే ఆయన ఎంత పవర్ఫుల్ మాట వాడాడో అక్కడ, అందరూ మారిపోతారు. మీకు తల్లిదండ్రులు మారిపోవాలి కదా కొత్త జన్మ అంటే, ముందు అన్నదమ్ములు మారిపోవాలి, సంబంధ బాంధవ్యాలు మారిపోవాలి, ప్లస్ మీ ఉద్యోగం మారిపోవాలి. కొత్త జన్మలో ఇదే ఉద్యోగం ఇదే బాస్ ఉంటాడా, ఉండడు కదా. అంచేత కానీ ఎలా మారుతుంది అది, ఎడిసిన్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ బల్బ్ కనిపెడదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సైంటిస్ట్ చాలా అదృష్టవంతుడు, వాడి గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో వాడికి అర్థమయ్యేది కాదు. ఇంచేతంటే వాడికి విపరీతమైనటువంటి చెవుడు, ఏమీ వినిపించేది కాదు వాడికి సైంటిస్ట్. కానీ ఒక సైంటిస్ట్ కి చెవుడవుతే ఎంత బాధో మీకు తెలియాలి, అందుకు చెప్తున్నా. అన్నింద్రియాలు కరెక్ట్ గా ఉంటేనే సైన్స్ లో మీరు ఎదగలేరు. అలాంటిది అసలైందే లేదు వాడికి. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఎలక్ట్రిసిటీ బల్బ్ మీద. బల్బ్ అయితే తయారు చేశారు కానీ బల్బ్లో ఫిలమెంట్ గా ఏం పెట్టాలో వాడికి అర్థం కాలే. ఒకరోజు ప్రయత్నం చేశాడు. దేని గురించి చెప్తున్నాను నేను, ఉదాహరణ అర్థమైందా, ప్రతిరోజు కొత్త జన్మ అంటే ఏమిటో అర్థం అవటానికి చెప్తున్నాను నేను. మరి తల్లిదండ్రులు మారిపోవాలి, వాళ్ళు మారిపోవాలి అంటే సైంటిస్ట్ జీవితం చదివితే మీకు అర్థమవుతుంది ఎలా మారుతారు వాళ్ళు. అంచేత మొదటి రోజు ఏదో పెట్టాడు, రెండో రోజు ఏదో పెట్టాడు, మూడో రోజు ఏదో పెట్టాడు, నాలుగో ఎక్కడా వాడికి ఫిలమెంట్ కరెక్ట్ అయింది దొరకలేదు. ఒకరోజు రాత్రి ఇలాగే ఎక్స్పెరిమెంట్ చేస్తూ నిద్రపోయాడు. నిద్రపోయి లేచి ఇలా లేస్తూ ఉంటే కోట్ బటన్ ఈ కింద టేబుల్ కి అంటుకుని ఊడిపోయింది. ఊడిపోతే ఏమంటారు అది, దారం చేతికి వచ్చింది. నేను అన్ని ప్రయోగించాను, ఈ దారం ప్రయోగించలేదే అనుకున్నాడు. అంటే అప్పటికి దారాన్ని ప్రయోగించవచ్చు అని అతనికి తెలియలేదు. దారం ప్రయోగించాలని తట్టదు కూడా, అవడికి తడుతుంది ఫిలమెంట్ గా దారాన్ని ఉపయోగించాలని పెట్టాడు. సక్సెస్ అయ్యాడు. కార్బన్ దాన్ని కాల్చి. అంచేత ప్రతిరోజు ఒక సైంటిస్ట్ యొక్క జీవితంలో కొత్త జన్మ, ప్రతిరోజు కొత్తది అనుభూతులు వస్తూ ఉంటుంది. ఇదివరకు ఊహించినటువంటి వాడు బుర్రలో వస్తున్నాయి అంటే అది కొత్త జన్మ కాకేంటి. కానీ వాడి యొక్క కొత్త జన్మ మీకు అనంతమైనటువంటి సుఖాన్ని ఇస్తోంది, లైట్ ఇస్తోంది, ఫ్యాన్ ఇస్తోంది. సైంటిస్ట్ యొక్కది అంటే కొత్త జన్మ అంటే ఏంటో అర్థమైంది కదా. అంచేత మనము ప్రతిరోజు ఒక కొత్త జన్మ పొందుతున్నాము అంటే మీ వల్ల అనేక మందికి సుఖం రావాలి, అనేక మందికి శాంతి రావాలి. అది ఎలక్ట్రిసిటీ అయినా కావచ్చు, నువ్వు ధ్యానం నేర్పడమైనా కావచ్చు. ధ్యానం వల్ల కూడా సుఖం శాంతి వస్తాయి కదా. అంచేత ఈ ప్రతిరోజు కొత్త జన్మ, మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు కొత్త మృత్యు అనేటటువంటి ఫార్ములాలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఉన్నటువంటి లేమి మీరు సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకోలేదు అని తెలుపుతోంది ఈ ఫార్ములా. గుర్తుంచుకోండి, ఉద్యోగం దొరకటం లేదు, ఉద్యోగం రాకుండా ఉండటానికి నువ్వు ఏదో నేర్చుకోలేదు, ఇంకా ఓ మానసిక స్థితి నేర్చుకోలేదు. మళ్ళా సబ్జెక్ట్ అని చెప్పి నేను కొత్త కోర్సులో చేరిపోతాను మాస్టారు అనకండి. భార్య మాట వింటం లేదు, నువ్వు ఎక్కడో ఏదో నేర్చుకోలేదు. భర్త మాట వింటం లేదు, నువ్వు ఎక్కడో ఏదో నేర్చుకోలేదు. పిల్లలు పుట్టడం లేదు, ఎక్కడో ఏదో నేర్చుకోలేదు. ఏది నేర్చుకోలేదు దాని గురించి నువ్వు వరి కావటం కాకుండా ఇంత బ్రహ్మాండమైనటువంటి బరువు మా నెత్తి మీద పెట్టేస్తే మాకు ఎట్లా అర్థమవుతుంది మాస్టారు అన్నదానికి మీకు చాలా సింపుల్ ఫార్ములా చెప్పాను నేను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహి మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పరిజన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రేణ సంత పౌత్రేణ నిర్ధన సధనా సంతు జీవంతు శరదాం శతం అనేటటువంటి మార్పు మీలో వస్తే ఖచ్చితంగా ప్రతిరోజు మీకు కొత్త జన్మ అవుతుంది. మేము రోజు అనుకుంటున్నాం మాస్టరు, నాకు తెలీదు మీకు తెలీదు, మీలో మార్పు వచ్చింది అంటే మీ కష్టాలు పోతున్నాయంటే మీలో మార్పు వచ్చిందని అర్థం. నాకు చెప్పక్కర్లేదు, గురువు గారికి చెప్పక్కర్లేదు, మీరు ప్రతిజ్ఞలు చేసేయక్కర్లేదు నేను మారిపోతానని, మీరేమీ చేయక్కర్లే. మీ మనసులో మార్పు వచ్చింది అంటేనే అర్థం ఏంటంటే మీకు కష్టాలుండవు, మీరు ఇప్పుడు చెప్పినటువంటి జీవించగలుగుతారు. సకాలంగా వర్షాలు పడేటువంటి రాజ్యంలోనే మీరు జీవిస్తారు. వెంకయ్య స్వామి వాళ్ళ జీవిత చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది, వర్షాలు కురవటం లేదు అని వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పుకుంటే చాలు నిండిపోయేవంతా. వాళ్ళు అలాంటి లోకంలోనే జీవిస్తున్నారు, ఇక్కడికి ఇక్కడే ఈ లోకంలోనే జీవించారు వాళ్ళు, ఎక్కడో కాదు. మీరు అది అర్థం చేసుకోండి. అంచేత ఈ మానసిక స్థితే ఆయువు పట్టు మొత్తం భాగవతానికి. అది మీరు ఎలా నేర్చుకుంటారు, రిపీట్ చేస్తూ ఉంటే వస్తుంది అది. కానీ రిపీట్ చేస్తున్నా అని చెప్పి ఎప్పుడైపోతుందిరా బాబు ఇది. స్వస్తి ప్రజాభ్య అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇది మూసేస్తూ ఉంటారు, ఇది సర్దేస్తూ ఉంటారు, అది చేసేస్తూ ఉంటారు, చాపలు చుట్టేస్తూ నోట్తో అనేస్తూ ఉంటారు, స్వచ్ఛ ప్రజాభ్య పరిపాలన న్యాయం మార్గం యోగాసవస్థ చేత భవంతు శాంతి శాంతి శాంతి. ఇంకా వెళ్ళిపోదాం మాస్టారు, స్కూటర్ ఎక్కడ ఉందా, టేబుల్ ఉందా, మారిందా మీ మనసు ఏమైనా, ఇంకా నాశనం. ఇంకేత ఈ స్వస్తి ప్రజాభ్య అంటున్నప్పుడు ఇవాళ ఈ పంచమోధ్యాయంలో నేను కథ చెప్పుకుంటూ పోతా మీకు, ఇవంతా ఆ కథలో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ముందు చెప్పిస్తున్నాను నేను. ఇంకేటంటే ఎక్కువసేపు నేను చేయదలుచుకోలేదు, ఆవిడ ఎంతసేపు చెప్పమన్నా. ఇంకేంటే మీరు స్వస్తి ప్రజాభ్య మూడ్లో లేరు, అసలు ఇవాళ ఉండదనుకున్నాం మాస్టర్, మీరు వచ్చి కూర్చున్నారు, మాకు ఎంత పనులు ఉన్నాయో ఇవాళ కార్తీక పూర్ణమని మీకు తెలియదా, కానీ ఇదే నిజమైన కార్తీక పూర్ణమి అని మీకు ఇంకా తట్టడం లే. అంచేత మీ బాధలు నాకు అర్థమవుతూ ఉంటాయి కనుక తొందరగానే ముగించేస్తాను, కానీ సిలబస్ పూర్తవ్వాలి కదా. సూతోవాచ పితర్యుపరతేన జననీ తాడితాభృచం క్వవిత్తం తిష్టతి బ్రూహి హన్యశీలత్తయానచే. తండ్రిని బయటకు పంపించేసిన తర్వాత దుందుకారి తల్లి మీద పడ్డాడు. తండ్రి ఏమో అక్కడ ముక్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఓ 30 ఏళ్ళో 20 ఏళ్ళో వనంలో గోకర్ణుడు చెప్పినట్టు తపస్సు చేసుకుంటూ ముక్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఇక్కడేం జరుగుతోంది, దుందుకారి అనేటటువంటి వాడు అటు తండ్రిని చావుగొట్టిన తర్వాత తల్లిని చావుగొట్టడం మొదలెట్టాడు. ఇది తదా వాక్య సంత్రాస సాజనన్య పుత్ర దుఃఖత కూపే పాతకృతో రాత్రో తేనె సా నిధనంగత. కొడుకు ఎప్పుడైతే మండుతోన కర్ర పట్టుకుని తన కొట్టడానికి వచ్చాడో ఆ రోజు రాత్రే ఆ తల్లి దుందులి బావిలో పడిపోయింది, చనిపోయింది. గోకర్ణస్తీర్థ యాత్రార్థం నిర్గతో యోగ సంస్థిత న దుఃఖం న సుఖం తస్యా న వైరీ నాపి బాంధయ. ఈ యోగనిష్ఠుడైనటువంటి గోకర్ణుడు తీర్థయాత్ర గడిపాడు, ఇంత గందరగోళం జరుగుతోందని మాత్రం అతనికి తెలియలేదు. దుంధుకారి గృహే తిష్ట పంచ పణ్యవధూవృత అత్యుగ్ర కర్మ కర్తాచ తత్పోషణ విమూఢది. ఈ లోపల దుందకారి ఏం చేశాడు, 5 వేశ్యల్ని తీసుకొచ్చి ఇంట్లో ఉండటం మొదలెట్టాడు. నేను మీకు చెప్పాను వేశ్యలంటే ఏమిటి, మన 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు అదితే 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 అని మిమ్మల్ని రొక్కుతూ ఉంటాయి. మనం పిచ్చివాళ్లలాగా వాటి కోరికలు తీర్చడానికే మనం అంతా వెంపర్లాడుతూ ఉంటాం తప్ప. అందువల్ల వాటిని మా భాగవతంలో వేశ్యలతో పోల్చాడు. దుందుకారి గృహే తిష్ట పంచపణ్యవధూవృత అత్యుగ్ర కర్మ కర్తాచ తత్పోషణ విమూఢదీ. ఇంకా ఆ వేశ్యల యొక్క కోరికలు తీర్చడానికి వీడికి టైం సరిపోయేది కాదు. ఒక టీవీ కొంటే కొత్త టీవీ ఏదో వచ్చిందంటాడు, అది ఉంటే అది. ఇంట్లో వాడు డబ్బు లేదన్నా మనం ఊరుకో, ఎలాగో అలాగ రాసి రంపాన పెట్టి అది రావాల్సిందే. అంటే ఇదంతా ఎలాంటి మానసిక లక్షణం, వేశ్యావృత్తి యొక్క మానసిక లక్షణం. ఏకదాకులటాస్తు భూషణ్యభిలిప్సవ ఏకదాకులటాస్తాస్తు భూషణ్యాభిలిప్సవ తదర్థం నిర్గతో గేహాత్ కామాంధో మృత్యుమస్మరన్. ఒకరోజు మాకు చాలా డబ్బు కావాలి అని వాళ్ళు దుందుకారిని అడిగారు. మృత్యువుని మర్చిపోయినటువంటి దుందుకారి బయలుదేరాడు డబ్బు తీసుకురావడానికి. యతస్తతశ్చ సంహృత్య విత్తం వేశ్య పునర్గత తాభ్యో యచ్చ సువస్త్రాణి భూషణానికి ఎంతిజ. ఎక్కడెక్కడి నుంచో దొంగతనం చేసి అందమైనటువంటి ఆభూషణాలు బట్టలు తీసుకుని ఇంటికి వచ్చాడు. బహువిత్త చయం దృష్ట్వా రాత్రో నార్యో వ్యచారయన్ చౌర్యం కరోత్య సో నిత్య మతో రాజా గ్రహిష్యతి. ఇంత డబ్బు వచ్చేసరికల్లా ఆ వేశ్యలకు కూడా కన్ఫ్యూజ్ వచ్చి గాభరా పడిపోయారు. గాభరా పడిపోయి వాళ్లలో వాళ్ళు అనుకున్నారట, మనం దొంగతనం చేశాం,
ఈ దొంగతనం చేశాను కనుక రాజు ఖచ్చితంగా వదలడు. రాజుగా తెలిసిన తర్వాత రాజు ఏం చేస్తాడు, మృత్యుదండన వేస్తాడు. విత్తం హృత్వా పునశ్చైనం మారయిష్యతి నిశ్చితం అతోర్ధగుప్త ఏ గూడా మస్మాభిక్కిన్న హన్యతే. అంచేత ఆ రాజు ఎవడో వచ్చి వీడిని చంపటం బదులు మనమే వీడిని ఎందుకు చంపేయకూడదు అనుకుని ఈ ఐదు వేషాలు అతనితో పాటు ఉంటున్న వాళ్ళు అనుకున్నారు. మనందరికీ మృత్యు మన ఇంద్రియాల వల్లే వస్తుంది, అది గుర్తుంచుకోండి. మనకి సావు లేదు, భగవంతుడు సృష్టిలో మృత్యువు లేదు, దేనికి మృత్యువు లేదు. ఆఖరికి మామిడి చెట్టు అవి ఉన్నాయి, ఒక టెంక నాటితే ఎన్ని టెంకలుగా మారుతుంది, అది అనంతంగా మారుతుంది. అలా ఎంతవరకు కంటిన్యూ అవుతుంది భగవంతుడు తెలియాలి, ఎంతవరకు కంటిన్యూ అవుతుందో. అంటే మామిడి చెట్టుకి మృత్యు ఉందా లేదా, మరి మనకి మృత్యు ఉందా లేదా. ప్రకృతిలో దేనికి మృత్యువు లేదు, నీకు మృత్యువు లేదు. ముందు అది మనసులో చాలా గట్టిగా నాటుకోండి. మరి మృత్యువు లేనప్పుడు ఏం జరుగుతోంది, ఇది జరుగుతోంది. రాజు ఎక్కడ మృత్యుదండన విధిస్తాడో అని చెప్పి ఈ ఇంద్రియాలే మనకి మృత్యుదండన వేసిస్తున్నాయి. ఇంద్రియాల బలహీనతల వల్లే కదా మనం చూస్తున్నాం. ఇంద్రియాలు ఎందుకు బలహీనత అయ్యాయి, ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించకుండా మీరు ఎక్కువ ఉపయోగించుకోవటం మొదలైతే ముసల్తనం వస్తుంది, లేకపోతే చచ్చినా ముసల్తనం రాదు. అందుకే ఈ మహాత్ములు కొంతమంది 20,000 సంవత్సరాలు, 100,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాల పాటు పుడుతున్నటువంటి జీవిస్తున్నటువంటి మహాత్ముని శరీరాన్ని చూస్తే వాళ్ళు ఏ వయసులో దీన్ని అర్థం చేసుకున్నారో ఆ వయస్సు దగ్గర ఆగిపోతున్నారు వాళ్ళు. సుప్తం సంబద్ధ రశ్మిని అంచేత ఇతన్ని చంపేసి ఇతని డబ్బంతా తీసుకుని మనం వెళ్ళిపోదామని రాత్రికి రాత్రి వాళ్ళు ఏం చేశారు అంటే ఇతన్ని తాళ్లతో కట్టేశారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ శ్లోకాలు ఉన్నాయి, శ్లోకం నంబర్ 9 నోట్ చేసుకోండి, 5వ అధ్యాయంలో. ఇది అద్భుతమైనటువంటి సాధన చెప్తుంది. రాత్రికి రాత్రి ఇంద్రియాలు ఏం చేసేయి, వాడిని చంపేయటానికి కట్టేశాయి. అంటే రాత్రికి రాత్రి మీరు బయటపడవచ్చు. అందుకే మన సాధన అంతా కూడా రాత్రి నవరాత్రి అంటాం, పొగలు పూజ చేస్తాం అమ్మవారికి, పేరు మాత్రం నవరాత్రులు అంటాం. రాత్రిళ్ళు ఎవడో పూజాడు, అది నవరాత్రి అని ఎందుకంటున్నామో కూడా మన బుర్ర ఆలోచించారు. ఎంత దద్దమ్మలమో మనం అనిపిస్తుంది, అంటే నాకు ఎంత కామన్ సెన్స్ ఉందంటే ఆధ్యాత్మిక జగత్తులో పేరు ఏం చెప్తున్నాం మనం, నవరాత్రులు అని చెప్తున్నాం. అంటే సాధన ఎప్పుడు చేయాలి, రాత్రి ఎవడు చేస్తున్నాడు, పొద్దున చేస్తాడు, బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అంటాడు. అంచేత భాగవతము మనకి చాలా చాలా రహస్యాలు విప్పి చెప్తుంది. విప్పి చెప్పినప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఆ పండితుడు ఏమంటాడో, అది కాదు మీరు ఆలోచించాల్సింది, కామన్ సెన్స్ ఏం చెప్తుంది. మన సాధనలన్నీ కూడా మీరు గుర్తు చేసుకోండి. నాకు తెలిసి మార్నింగ్ చేసేటటువంటి సాధన ఒక గాయత్రీదే ఉంటుంది, అది కూడా సూర్యోదయానికి ముందు పూర్తి చేసుకోమని చెప్తారు, లేకపోతే సూర్యాస్తమయం అప్పుడు చేసుకోమని చెప్తాడు. మధ్యాహ్నానికి సంధ్యావందనం తప్ప తురియ సంధ్య అని 4:12 చేయవలసిన సంధ్యావందనం అసలు మనం పూర్తిగా మర్చిపోయాం. అంచేత మొత్తము ఈ ఆధ్యాత్మిక జగత్తులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంద్రియాల యొక్క పట్టు నుంచి మీరు బయటపడటానికి కానీ, ఇంద్రియాలలో ఇరుక్కుపోవటానికి కానీ రాత్రే సంభవము. రెండైనా రెండు చేసుకోవచ్చు మీరు, ఇంద్రియాలలో ఇరుక్కుపోను రాత్రే సంభవము, తప్ప ఇంద్రియాల నుంచి బయటపడటానికి కూడా రాత్రే సంభవం. ఏంటి కామన్ సెన్స్, ఏ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తున్నామో అదే ద్వారం నుంచి మనం బయటికి రాగలం. అంచేత మీరు ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు సవ్యంగా చేసుకోదలుచుకున్నా కూడా రాత్రిపూట చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పాశం కంఠే నిధాయాస్య తన్మృత్యు ముఖ చక్రము త్వరితం మమారాసో చింతాయుక్తాస్తదాభవన్. ఇంకా బిగించారు ఎవరు, ఆ ఐదు వేషలు వీడిని చంపేయడానికి కంఠం చుట్టూ కూడా పాశాన్ని బిగించారు. చావడుగా వాడు అంత ఈజీగా చూస్తే పాతి చిరాయువు కదా, అంచేత చావలేదు వాడు. కానీ కంఠానికి పూర్తిగా తాళ్లు వేసేశారు. తప్తాంగార సమూహాంశ తన్ముఖే చివిచి పిచ్చు అగ్నిజ్వాలాతి దుఃఖేన వ్యాకులో నిధనం గత. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే మండుతో ఉన్నటువంటి కణికలు తీసుకొచ్చి వాడు మొహం మీద పెట్టారు, దెబ్బరికి వాడు ఆ దాంతో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కాలిపోయి చచ్చిపోయాడు. రాత్రిపూట మీరు కూడా అలా మండుతోన్న కణికల్లో కాలుతున్నారో లేదో ఆలోచించుకోండి. మా అబ్బాయికి ఉద్యోగం దొరకలేదు అని చింత, రాత్రి నిద్రపట్టదు, ఏం జరిగింది, కణికలే కోరికల యొక్క ఆ వలయం, రాత్రి హాయిగా ఇంకా ఈ రోజుకి చాలు మాకు, నెక్స్ట్ డే చూసుకుందాన్నే, ఇంకా మిగతాదంతా కూడా సాధనంలో లీనమవుతాం అనుకోకుండా ఏం చేస్తారు, ఈ అంగారాలే ఉంటాయి మీ నెత్తి మీద, కణికలే, అది జరగలేదు ఇది జరగలేదు, మంట కంటే ఆ మంట ఎంత మండిస్తుందో మీలో చాలా మందికి అనుభవం ఉంది కనుక ఆ మంట గురించి నేను చెప్పను, కానీ మీరు వాడికంటే చాలా గొప్పవాళ్ళు. ఇచ్చేంటే వాడు బాధపడతాడు కానీ మీరు బాధ కూడా పట్టలేదు, ఆ మంటలు కావాలంటున్నారు ఇంకా మీరు. తమ్ దేహం ముముచో గర్తే ప్రాయ సాహసికా స్త్రియ నజ్ఞాతం తద్ రహస్యంతో కేనాపీదం తదేవచ. ఇంకా అతని శరీరాన్ని తీసుకెళ్లి ఎక్కడో మారుమూల ఒక గుంట తవ్వేసి పాదిపెట్టేశారు.
లోకే పృష్ట్వా వదంతి స్మ దూరం యాత ప్రియోహిన ఆగమిష్యతి వర్షేస్మిన్ విత్త లోభ వికల్సిత.
లోకులకి ఏం చెప్పేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా మీ ఆయన మిమ్మల్ని అందరినీ వదిలేసి అంటే ఓ సంవత్సరంలో వస్తాడు, డబ్బు మీద ఆయనకి చాలా ప్రేమ వచ్చేసింది, మమ్మల్ని అందరినీ వదిలేసి ఆ డబ్బు సంపాదించడం కోసం ఆయన ఎక్కడో దూరదేశాలు గడిపాడు, ఒక సంవత్సరం లోపల వస్తాడు. మృత్యువు తర్వాత సాధారణంగా ఇదివరకు కాలంలో, అంటే ఈ భాగవతం రాయబడింది ఇప్పుడు అంటే సుమారు 5000 సంవత్సరాల కిందట వ్యాసుడు కాలంలో, అప్పుడు శరీరం వదిలేసిన తర్వాత సాధారణంగా ఒక సంవత్సరానికి మళ్లీ తిరిగి మనిషి తన శరీరంలోకి వచ్చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఏం చెప్పలేం మనం, ఎంతకాలం ఉంటుందో. దేని బట్టి ఉంటుంది తిరిగి రావటం అంటే, విత్త లోభ వికర్షిత, వాడి సంస్కారాలు వాడి కోరికలు వాడిని ఎంతకాలం దూరంగా ఉంచుతాయో పృథ్వీకి, అంతకాలం దూరంగా ఆ సూక్ష్మ లోకాల్లో ఉంచుతాయి. తర్వాత మళ్ళా వాడు తిరిగి వచ్చేస్తాడు, మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాడు. స్త్రీణాం నైవత విశ్వాసం దుష్టానాంకార యుద్ధ విశ్వాసేయస్థితో మూఢ సద్దుఃఖై పరిభూయతే. అంచేత స్త్రీలను ఎప్పుడూ నమ్మకూడదు. అంటే ఇది పట్టుకుని రకరకాలైనటువంటి సృష్టిలు ఇస్తారు. మీరు ఉదాహరణ అర్థం చేసుకోవాలి ఈ కథలో, ఆ వేశ్యలంటే ఏమని చెప్పుకుందాం మనం, అంచేత ఇంద్రియాలను ఎప్పుడూ నమ్మవద్దు. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేటటువంటి అనుభవాలన్నింటినీ కూడా మనము అతీంద్రియ అనుభూతులు అంటాం. ఇంద్రియంలో మీకు ఏదైనా అనుభూతి వస్తే దయచేసి గుర్తుంచుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆధ్యాత్మిక అనుభూతి కాదు. నేను కళ్ళు మూసుకున్నాను మాస్టర్, నాకు శ్రీరామ శర్మ ఆచార్య కనిపించారు, ఇంద్రియానుభూత అతీంద్రియ అనుభూత తప్పది, అర్థమవుతుంది కదా. అంచేత ఇంద్రియాతీతమైనటువంటి అనుభూతి కోసం మనం ప్రయత్నం చేయాలి, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సుధామయం వచో యాసాం కామినాం రసవర్ధనాం హృదయం క్షురదారాభం ప్రియకోనామయోషితం. వీళ్ళ ఇంద్రియాల మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా అమృతంలాగుంటాయి, కానీ ఒకసారి నువ్వు ఇంద్రియాలకి లొంగిపోతే నీకు వచ్చేది ఏంటి అంటే దుఃఖమే, బాధే. సంహృత్య విత్తం తాయాత కులట బహుభద్రుక దుంధకారి బభూవాధన్ మహాప్రేత కుకర్మత. అంచేత ఆ కులటలన్నీ కూడా, ఆ ఇంద్రియాలన్నీ కూడా ఇంకో యజమాని దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇక్కడ సీక్రెట్ డాక్ట్రిన్ లో పర్మనెంట్ ఐటమ్ వాసనా సముచ్చయము లింగదేహము అని మన శరీరంలో ఒకటి ఉంటుంది, దాని గురించి చెప్తున్నాడు. ఆ లింగదేహం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది తన సంస్కారాలతో పాటు. ఈ దుంధకారి ఎవడైతే రాంగ్ ట్రాక్ లో పడి తన జీవితాన్ని అన్నింటినీ నాశనం చేసేసుకుంటున్నాడో వాడేమయ్యాట, దుంధకారి బభూవాత మహాన్ ప్రేతకు కర్మత, పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడు కనుక చాలా గొప్ప ప్రేత అయ్యాడు. ఈ ప్రేత అనేటటువంటి వాడు చచ్చిపోయిన వాళ్లే కాదు, బతికున్న వాళ్ళు కూడా ప్రేతలు రాక్షసులు ఇవన్నీ కూడా బతికున్న వాళ్లలోనూ కనిపిస్తారు. భౌతిక శరీరం తప్ప ఇంకొక దాని గురించి ఆలోచన లేనటువంటి ప్రతి వాడు కూడా ప్రేతాత్మే, అది డెఫినేషన్ గుర్తుంచుకోండి. అంటే ఎక్కడైనా మనకి అది పూర్తిగా ఎందుకు వర్తించదు అంటే మనం భాగవతం వింటున్నాం కనుక. భాగవతం వినాలనిపించి టైం దాటిపోయినా కూడా బుద్ధిగా వింటున్నారు అంటే మీరు మాత్రం ఖచ్చితంగా ప్రేతయోనిలో లేరు. కానీ ప్రేతయోని లక్షణాలు కొన్ని మనం మానుకోవాలి. ఏంటి ఆ లక్షణాలు? అస్తమానం భౌతిక జీవితంలో కావలసినటువంటి దాని గురించి ఆలోచించటం మానేసి, ఇందాక నేను చెప్పానే కుటుంబంలో జీవిస్తున్నప్పుడు రుణానుబంధాల గురించి చేసుకోండి. కుటుంబంలో మీకు వాళ్లకి ఉన్న రుణాలు తీరిపోతే మీరు ఆ కుటుంబంలో ఉండలేరు. అత్త బాధిస్తుంది, కోడలు బాధ పెట్టేస్తుంది, మామ బాధ పెట్టేస్తున్నాడు, వాళ్ళ బాధ పెట్టేస్తున్నాడు, ఇవంతా హంబగ అవడు ఎవరిని బాధ పెట్టడం లేదు. మీరు నేర్చుకోవాల్సింది నేర్చేసుకుంటే వాళ్ళు బాధ పెట్టదలుచుకున్నారా? బాధ పెట్టలేరు, అసంభవం. అది ఫస్ట్ పాయింట్ చెప్పాను నేను. రెండో పాయింట్ ఏం చెప్పాను, కుటుంబంలో ప్రతిదీ కూడా మీకు ఒక మెట్టు పైకెత్తడానికి ఉపయోగపడుతుంది. సైంటిస్ట్ లాగా జీవించండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఏ విధంగా నేను ఆత్మీయ జగత్తులో పైకి వెళ్ళాలి అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. కుటుంబాలను వదిలేసి మీరు ఎక్కడికో పోయి ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటారు అంటే నేర్చుకోలేరు, చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. అది ఏది ఇంతేనంటే రుణానుబంధం తీర్చుకోకుండా మీరు వెళ్తే అప్పుడు వడ్డీ పెరిగిపోతుంది. ఈసారి కొంత దాంట్లో తెలిపేది, మీరు పారిపోయారు అనుకోండి బాధ్యత వదిలేసి, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ బాధ్యత వస్తుంది. అంచేత బాధ్యతలను చూసి భయపడవద్దు. ఈ బాధ్యత నేను ఎలా నిర్వర్తించగలను, ఇది నా చేతిలో లేదే, నువ్వెందుకు వరి అవుతావు? క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు, సిలబస్ కూడా సెట్ చేస్తాడు, మీకు ఆ కష్టాలు ఇచ్చేవాడు, దానికి ప్రాబ్లం కూడా ఇస్తాడు. మీరు తెలియదేమో ఈ కాలంలో యూనివర్సిటీ ఎగ్జామినేషన్ లో మార్కులు అవకతవకలు జరుగుతున్నాయని కీ ఒకటి పెడుతున్నారు. అంటే ప్రతి క్వశ్చన్ కి ఎగ్జామినరు ఈ ఆన్సర్ ఈ ఆన్సర్ ఈ ఆన్సర్ ఈ ఆన్సర్ రాస్తే ఇన్ని మార్కులు ఇవ్వండి, ఈ పాయింట్ రాస్తే ఇన్ని మార్కులు, ఈ పాయింట్ రాస్తే ఇన్ని మార్కులు అని. మీ జీవితాలలో కూడా ఆ కీ ఉంది, ఈ కష్టాన్ని వీడికి ఇస్తున్నాను, ఈ కష్టాన్ని వాడు ఇలా ఎదుర్కోగలిగితే ఇన్ని మార్కులు, ఇలా ఎదుర్కోగలిగితే ఇన్ని మార్కులు. అసలు ఎదుర్కోలేకపోతే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఆధ్యాత్మిక జగతంలో, అదే ఈనాడు ఎంట్రన్స్ లో కూడా వస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేయండి, ఎదుటివాడికి అర్థమవుతుందా కదా, మన ఎదుటివాడి సంగతి నీకెందుకు, నీ పరీక్ష సంగతి నువ్వు చూసుకో, ఎదుటివాడి పరీక్ష సంగతి నీకు అనవసరం.
అంచేత ఆ దుందుకారి ఏమయ్యాడు, అద్భుతమైనటువంటి గొప్ప ప్రేతుడయ్యాడు. అక్కడ మహాకలుడైనట్టే బతికున్నప్పుడు చనిపోయాక మహాప్రేతుడయ్యాడు. వాత్యారూపధరో నిత్యం ధావన్ దశ దిశోంతరం శీతతాప పరిక్లిష్టో నిరాహార పిపాసిత. వాయు శరీరంలో తిరుగుతూ నిరాహారంగా ఆహారం లేకుండా శీతతాప పరిక్లిష్టో చలితోనూ ఎండతోనూ మండిపోతూ ఏడుస్తూ ఆరుస్తూ తిరుగుతున్నట్టు అన్ని దిశలు. నలేభే శరణం క్వాపి హాదే వేతి హురువదన్ కియత్కాలేన గోకర్ణో మృతం లోకాదబుధ్యత. నన్ను రక్షించేవాడెవడు లేదా, హే దైవమా అనుకుంటూ ఆరుస్తూ తిరుగుతున్నాడు. ఈ లోపల గోకర్ణుడు అతని తమ్ముడు, మూడు నెలలు చిన్నవాడు. ఆ మూడు నెలలు అనేది గుర్తుంచుకోండి, చాలా చాలా అవసరం వస్తుంది మనకి తర్వాతది. ఈ గోకర్ణుడు ఎక్కడున్నాడు, తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఆ తీర్థయాత్రలో ఇప్పుడులాగా ఇన్స్టెంట్ నెట్ సర్వీస్ మొబైల్స్ అవి లేవు కనుక అతనికి చాలా కాలం అయిపోయిన తర్వాత అతనికి తెలిసింది తమ్ముడు అన్న చనిపోయాడు అని. అనాథంతం విదిత్వైవ గయా శ్రాద్ధమ చీకరన్ యస్మిన్ తీర్థేతు సంయాతి తత్ర శ్రాద్ధమ పర్యయత్. అప్పుడు పాప అతను అనాథగా చనిపోయాడు కదా అని గయకు వెళ్లి అతని శ్రాద్ధం పెట్టిన తర్వాత ఏ ఏ తీర్థానికి వెళ్లాడో ఆ తీర్థాలలో ఆ దుంధకారి యొక్క ప్రేతానికి శ్రాద్ధ కర్మలు చేశాడు. ఏవం భ్రమంస గోకర్ణ స్వపురం సముపేవ్యాన్ ఏవం భ్రమంస గోకర్ణ స్వపురం సముపేయివాన్ రాత్రో గృహాంగణే స్వప్తు మాగతో లక్ష్యతే పరే. ఇలా తిరుగుతూ 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 గోకర్ణుడు తన ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడో చూడండి, రాత్రి ఇతరులు కంట పడకుండా ఎవరికి తెలియకుండా తన ఇంటికి వచ్చాట గోకర్ణుడు. అంటే అర్థం ఏంటి అని ఇలాంటి మాటలు ఎందుకు రాస్తారు అంటే, వాళ్ళు మీరు ఇది మామూలు కథ అనుకుంటారేమో, ఇది మామూలు కథ కాదు. తీర్థయాత్రలన్నీ ముగించేసుకుని ఎవడైనా వాడి ఇంటికి వస్తే ఇతరులు కంట పడకుండా వస్తాడా? ఇంకా చెప్పుకుంటూ వస్తాడు, నేను తిరిగాను తిరిగాను. అది కూడా ఎప్పుడు వచ్చాడు, రాత్రి వచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఇది జరిగేటటువంటి సంఘటన, ఇప్పుడు చెప్పబోయేటటువంటి సంఘటన నిద్రాస్థితిలో జరుగుతుంది. నిద్రాస్థితికి మీరు ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికి తెలియదు, పక్కవాడికి కూడా తెలియదు ఎప్పుడు నువ్వు నిద్రపోయావు. గొరక పెట్టే అలవాటు ఉంటే తప్ప, గొరక పెట్టే అలవాటు ఉంటే తెలుస్తుంది నిద్రపోయాడో లేదో కదా. అంతేత గొరక పెట్టే అలవాటు ఎలా కనిపించాడు, నాలుగు రకాలుగా చెప్తాడు. ఆ నాలుగు చూసుకోండి, శకృన్ మేష, ఒకసారి మేష అంటే మేక, శకృద్ హస్తి, ఒకసారి ఏనుగుల, సకృత్య మహిషోభవత్, మహిషో దున్నపోతులా కనిపించాడు. సకృదింద్ర, సకృదింద్ర ఒకసారి ఇంద్రులా కనిపించాడు. సకృత్యాగ్ని, ఒకసారి అగ్నిలా కనిపించాడు. అంచేత మేష, హస్తి, మహిషో, ఇంద్ర, అగ్ని, ఐదు రకాలుగా కనిపించి అతన్ని బెదిరించి, ఎవరిని బెదిరించి, గోకర్ణుని బెదిరించి, పునశ్చ పురుషోభవత్, తిరిగి మళ్లీ తన రూపంలోకి వచ్చేశాడు. వీడు బెదర్లేదు, గోకర్ణుడు భయపడలేదు ఈ రకరకాలైనటువంటి రూపాలు చూసి. వైపరీత్యమిదం దృష్ట్వా గోకర్ణో ధైర్య సంయుత అయం దుర్గతి కక్కోపి నిశ్చిత్యాధ సామబ్రవీత్. కానీ తన అన్నే ఇలా బెదిరిస్తున్నాడు తన్ని అని మాత్రం గుర్తించలేకపోయాడు రకరకాల రూపాలతో వస్తున్నప్పుడు. అంచేత ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు చూస్తూ ధైర్య సంయుత భయపడకుండా, నువ్వెవడే నాయన, నువ్వెవడో దుర్గతికి చెందినటువంటి ఆత్మలాగున్నావు, నీ కథ ఏంటి అని చెప్పాడు.